దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినపు ఆరాధన కూడివచ్చిన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోంచి మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేయవలసిందిగా, ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ పునరుత్థాన దినాల ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభువును బ్రతిమలాడుకుందాం. ప్రభు నాతో మాట్లాడండి, ఈ ఉదయం నన్ను దర్శించండి, ఈ ఉదయం నా హృదయాన్ని రేపని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. నీలా ప్రేమించే దేవుడు, నీలా రక్షించే దేవుడు మాకెవరూ లేరు నాయనా. అయోగ్యులము అనర్హులమైనటువంటి మా ఎడల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ పునరుత్థాన దినమును మీ సన్నిధిలోకి చేరి మీ పరిశుద్ధమైన పాదాలు పట్టుకుంటున్నా, సహాయం దయచేయండి. ఈ ఉదయం మీరు మాతో మాట్లాడండి. ఈ దినమునకు కావలసిన కృపను, ఈ దినమునకు కావలసిన శక్తిని, ఈ దినమునకు కావలసిన బలమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు, వేరొక ఆశ్రయం మాకు లేదు. మా ఎడల నీ కార్యము జరిగించండి. ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి. దేవా నీ గంభీరమైన స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభువా అయ్యా, ఈ దినము ఆరాధనలో నాయనా మా ముందున్న సమయం ప్రభువా మాకు ప్రయోజనకరంగా, మీ నామానికి మహిమకరంగా మార్చబడాలి. ప్రభువా నాయనా, నాయనా ప్రతి ఒక్కరిని మీరు సంధించాలి అయా. నాయనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి. ప్రభువా ప్రభువా ఇరా, ఈ ఉదయం మీరు దర్శించండి, మీరు దర్శించండి. మమ్మల్ని దాటిపోవద్దని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ అయా నిలబడుతున్న వాడిని, నేను అయోగ్యుణ్ణి అయా, అర్హత లేని వాణ్ణి, నీ సన్నిధిలో సాగిలపడుతూ సాష్టాంగపడుతూ మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఉదయం మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని లేఖన భాగాన్ని ఆయన విరిచి మా అందరికీ వడ్డించి ప్రభువా ప్రభువా నీ ఉజ్జీవ జ్వాలలతో రగిలించమని, పురుకొల్పమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నాదుడు మీ ప్రియకుమారుడు మా ప్రభురక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి మిక్కిలి వినేముగా బ్రతిమలాడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రారంభంలోనే పిరికి వారును అనుంది. కొంతమంది వ్యక్తుల్లో ఉండేటువంటి, మనుషుల్లో ఉండేటువంటి స్వభావాన్ని చూపిస్తూ వారు మండుచున్న అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని చెప్తుంది దేవుని వాక్యం. ఎవరంట? చిరికితనం కలిగిన వారంట. ఎవరంట? అవిశ్వాసులంట. ఎవరంట? అసహ్యులంట. ఎవరంట? నరహంతకులంట. వ్యభిచారం చేసేవారంట. మాంత్రికత్వం చేసేవారంట. విగ్రహారాధన చేసేవారంట. అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం. ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే, మొట్టమొదటి మాట పిరికివారు అన్న మాటను నేను ఈ ఉదయం తీసుకోవాలని ఆశపడతా ఉన్నా. పిరికివారు, పిరికితనం గలవారు, ధైర్యం లేనివారు, భయపడివారు. ఈ పిరికితనం గలవారు, ధైర్యం లేనివారు, భయపడివారట మండుచున్న అగ్నిగంధకంలో పడవే పడతారంట. వాళ్ళు పాలు పంపులు పొందుతారంట. అది రెండో మరణంగా చెప్తున్నాం. ఎందుకయ్యా ఉదయాన్నే పిరికితనం గురించి నాకు ఎందుకు పరిచయం చేస్తున్నారంటే, అవసరం ఇది నీ భక్తి జీవితానికి. ఇది చాలా అవసరం. నీ భక్తి జీవితంలో నువ్వు పిరికితనం కలిగి ఉంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ భక్తి జీవితంలో పిరికితనం ఉండకూడదు. నీ విశ్వాస జీవితంలో పిరికితనం ఉండకూడదు. ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉండాలి. అందుకే ఈ ఉదయం ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వచనాలు. 69వ వచనం నుంచి 75 వచనాలు మనం అక్కడ చదివితే, పేతురు వెలిపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవు గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఒక చిన్నది పేతురు గారి దగ్గరకు వచ్చి, అప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ రోమన్ సైనికులు బంధించి ఉంచారు. అక్కడక్కడే ఈయన తిరుగుతా ఉన్నాడు పేతురు గారు. అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్న శిష్యుడు కదా, ఆయన పట్టుకోగానే వీరందరూ శిష్యులందరూ చల్లా చెదిరైపోయారు. ఈ పేతురు గారి దగ్గరకు వచ్చి ఒక చిన్నది అడుగుతుంది, నువ్వు ఆ గలిలీయుడకు ఏస్తో నువ్వు కూడా ఉన్నావు కదా అంటే భయపడుతూ పిరికితనంతో ధైర్యం లేనితనంతో చాలా సింపుల్ గా అది ఆయన ఎవరో నాకు తెలీదు అని డినై చేశాడు. సింపుల్ గా తిరస్కరించాడు. ప్రభువును తిరస్కరించాడు. ప్రభువును అంగీకరించే విషయంలో పిరికితనాన్ని చూపించాడు. ఒకసారైనా లేదు, కంటిన్యూషన్ చదవండి. మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడని యేసుతో ఉండినని అక్కడ వారితో చెప్పగా, 71వ వచనం అది, అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగునని మరలా చెప్పెను. రెండవసారి కూడా ఏమంటున్నాడు, రెండవసారి కూడా మరొక చిన్నది వచ్చింది, నువ్వు నజరేయుడని యేసుతో ఉన్నావు కదా, కలిసి తిరిగావు కదా, నువ్వు కలిసి తిరగటం, నువ్వు నడవడం, నువ్వు మాట్లాడడం నేను చూశాను అంటే, ఏ ఏం మాట్లాడుతున్నావు, నాకు తెలియదు ఆయన ఎవరో, కావాలంటే ఒట్టు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, అందరి మీద ఒట్టు, ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరగను. అబద్ధమాడాడు. కారణం తిరిగితనం, ధైర్యం లేనితనం, ఒప్పుకునేటువంటి స్థాయిలో, అంగీకరించేటువంటి స్థాయిలో, సాక్ష్యమిచ్చేటువంటి స్థాయిలో పేతురు గారు లేరు అక్కడ. దానికి కంటిన్యూషన్ చదివితే మరలా ఇంకొక అతను వస్తాడు. మొదట ఏమో సాధారణంగా తిరస్కరించాడు, ఏ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఓకే, రెండోసారి వచ్చి అడిగితే ఒట్టు పెట్టుకుంటూ తిరస్కరిస్తున్నాడు. మూడోసారి చూడండి 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురును వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నని అతనితో చెప్పగా, అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. మొదట సాధారణంగా తిరస్కరించాడు, రెండోసారి ఒట్టి పెట్టుకుని మరీ తిరస్కరించాడు, మూడోసారి ఏంటంటే తనను తాను శపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తిరస్కరించడం, అంగీకరించకపోవడం, ఆయన ఎవరో తెలియదనడం జరుగుతా ఉంది. ఎందుకు ఈ ఉదయం, ఎందుకు పేతురు గారి జీవితంలోంచి ఈ ఉదయం ఈ మాటలంటే మనకు అవసరం. ఆయన జీవితంలో జరిగిన ఒక సందర్భం మన జీవితానికి అవసరమైంది, మన భక్తికి అవసరమైంది, మన విశ్వాసానికి అవసరమైంది. అందుకే ఉదయం నీవు పేతురులాగా ఎవరైనా బహిరంగంగా వచ్చి నువ్వు యేసు ప్రభువును వెంబడిస్తున్నావా, యేసు ప్రభువును అంగీకరిస్తున్నావా అంటే, బహిరంగంగా నువ్వు అంగీకరించే వాళ్లాగా ఉన్నావా, మోమాట పడిపోయే వాళ్లాగా ఉన్నావా, సాధారణంగా తిరస్కరించే వాళ్లాగా ఉన్నావా, లేదా ఒట్టి పెట్టుకుని మరీ తిరస్కరించే వాళ్లాగా ఉన్నావా, లేదా చెప్పించుకుంటూ తిరస్కరించే వాళ్లాగా ఉన్నావా? ఎందుకు ఇంతలా తిరస్కరించడానికి గల కారణం ఏంటి? పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రప్రథమ శిష్యుడిగా, ప్రధాన శిష్యుడిగా ఉన్నాడే, ఆయనతో పాటే ఎక్కువగా ఉన్నాడే, అద్భుతాలు చేస్తా ఉంటే చూశాడే, ఆశ్చర్య కార్యాలు ఏందో జరుగుతూ ఉంటే పక్కనే ఉండి చూశాడే, అనేక మందికి స్వస్థతను కలగజేసినప్పుడు చూశాడే, మరణించిన వారిని సైతం తిరిగి బ్రతికించినప్పుడు చూశాడే, అన్ని దగ్గరుండి చూసినటువంటి శిష్యుడు ప్రభు బంధింపబడినప్పుడు, ప్రభు రోమా సైనికులు బంధించి ఉంచినప్పుడు ఈ శిష్యుడికి ధైర్యం చాలలేదు. ఈ శిష్యుడు పిరికివాడిగా పారిపోయాడు. ఈ శిష్యుడు ఆయనతో పాటు తిరిగానని ఒప్పుకోలేదు. ఈ శిష్యుడు ఆయనతో పాటు తిరిగానని ఒప్పుకొనకపోవటమే కాకుండా ఒట్టు పెట్టుకుంటూ తిరస్కరించాడు, శపించుకుంటూ తిరస్కరించాడు. అందుకే ప్రారంభంలో మీకు మాట చదివించాను, పిరికి వారును రెండవ మరణానికి అర్హులు అంటే ఎవరో ఒక క్యారెక్టర్ పిరికితనం గలవారు, ఎవరైతే భయపడతారో, ఎవరైతే పిరికితనంగా ఉంటారో, ధైర్యం లేనితనంగా ఉంటారో వారు రెండవ మరణానికి అర్హులు అంట. ఈ ఉదయం నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ధైర్యము లేని శిష్యుడు పిరికితనము గల శిష్యుడు. ఇది నా హెడ్డింగ్. శిష్యుడు కదండి పిరికితనం గలవాడు. మాకెందుకు చెప్తున్నారు? శిష్యుడు కదా, అతను కదా పిరికితనం గలవాడు. అతను పిరికితనం గలవాడైతే మాకెందుకు చెప్తున్నారంటే, చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మార్కు సువార్త 16:15-16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ రెండు ఇవన్నీ ఏంటి? గ్రేట్ కమిషన్, దేవుడిచ్చిన ఆజ్ఞలు. శిష్యులకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. ఏమన్నాడు? అందరినీ క్రైస్తవులుగా చేయండి, అందరినీ విశ్వాసులుగా చేయండి, అందరినీ మరి ఇంకోటి చేయండి అనలా, శిష్యులుగా చేయండి. మీరు ఎట్లాగైతే శిష్యులుగా ఉన్నారో మీలాగే శిష్యుల్ని తయారు చేయండి. నాకు శిష్యుల్ని తయారు చేయండి, డిసైపుల్స్ గా తయారు చేయండి అందరినీ. ఇప్పుడు మనం అందరం ఎవరం అంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులం. మనం ఆయన శిష్యులం. వాళ్ళు ప్రపంచ నలుమూలలకి వెళ్లి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన అపోస్తలు ఉన్నారే, 12 శిష్యులు ఉన్నారే, ఆ శిష్యులు మనలందరిదే. మన దేశాలకు మన మన ప్రాంతాలకు వచ్చి సువార్తను ప్రకటించి మనల్ని ఏ విధంగా తయారు చేశారంటే శిష్యులుగా తయారు చేయాలని వారి ప్రయత్నం. వాళ్ళు ఏ విధంగా అయితే క్రీస్తుని వెంబడించారో ఆ రీతిలో మనం ఉండాలని, మనం తయారవ్వాలని వాళ్ళ ప్రయత్నం. అట్లా సువార్త ప్రకటించారు. అంటే మనం ఇప్పుడేంటి, మనం శిష్యులం, మనము శిష్యులమే, మనము ప్రభువును వెంబడిస్తున్న వారమే. సో శిష్యులమైన నీతో నాతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆనాడు ఒక శిష్యుడి జీవితంలో జరిగినటువంటి సందర్భం ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో జరగకూడదని ఈ ఉదయం ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2000 క్రితం పేతురు అనే శిష్యుడి జీవితంలో జరిగినటువంటి ఆ సందర్భం, ధైర్యం లేక, ఒప్పుకొనుటకు సామర్థ్యం లేక, ఒప్పుకోలేక, అంగీకరించుకోలేక, తన మీద తాను ఒట్టు పెట్టుకొనుచు, శపించుకొనుచు, సాధారణంగా సింపుల్ గా తిరస్కరిస్తూ ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈనాడు నీ జీవితంలో నువ్వు కూడా అలాగే ఉన్నావేమో ఒక్కసారి చూసుకోమంటున్నాడు. ప్రభువుని బహిరంగంగా అంగీకరించలేనటువంటి స్థితిలో, ప్రభువుని బహిరంగంగా నేను వెంబడిస్తున్నానని చెప్పలేక ఒట్టి పెట్టుకుంటూ తిరస్కరిస్తున్నటువంటి స్థితిలో, ప్రభువుని నువ్వు అంగీకరిస్తున్నావా, వెంబడిస్తున్నావా, ఆయనతో కలిసి తిరుగుతున్నావా, ఆయన సువార్తను చెప్తున్నావా అంటే అబ్బబ్బే లేదు లేదు అంటూ తనను తాను శపించుకుంటూ ఒట్టి పెట్టుకునేటువంటి స్థితిలో నీవున్నావేమో ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. అయితే ఈ రాత్రి నీకే ఈ మాటలు. ప్రభువుని తిరస్కరించుచున్నటువంటి, బహిరంగంగా సాక్ష్యమే ఉన్నటువంటి నీ గురించే ఈ మాట. ధైర్యం గలవాడువేనా క్రీస్తు నిమిత్తం నువ్వు? ధైర్యం గలవాడువేనా క్రీస్తుని అంగీకరించే విషయంలో నీవు? ధైర్యం గలవాడువేనా బహిరంగ సాక్ష్యమిచ్చే విషయంలో? మూడు విషయాలు మీ మధ్య ఉంచి ఈరోజు నా వర్తమానాన్ని ముగిస్తాను. క్రైస్తవుడు, శిష్యుడు ధైర్యముగా ఉండవలసినటువంటి మూడు విషయాలు మీ ముందుంచి నా వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి పాయింట్, క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చుటలో ధైర్యాన్ని కనబరచాలి. ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుటలో ధైర్యం కనపడాలి. తిరిగితనం కాదు, పారిపోయే గుణం కాదు. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, నిజముగా ప్రభువుని ప్రేమించుచున్నవాడవైతే, నిజముగా నువ్వు ఆయనిచ్చే రక్షణ ఉచితముగా పొందదలుచుకున్నవాడు అయితే, ఆయన గురించి సాక్ష్యమిచ్చుటలో నువ్వు చూపాల్సిన ధైర్యం చూపాల్సింది ధైర్యం. మరి ఎవరైతే పేతురు గారు తిరిగితనం గలవాడు, పేతురు గారు ప్రభువుని తిరస్కరించాడని చెప్పుకుంటున్నామో, అదే పేతురు గారి జీవితంలో ఒక మాట రాయబడింది. చూడండి, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 చూద్దాం, 9 చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలయ్యున్నారు. ఇది మాట మాట్లాడుతున్నది ఎవరంటే పేతురు గారే. ఆయన పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో, మీరెవరనుకుంటున్నారు సామాన్యులు కాదు, మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనము మీరు, దేవుని సొత్తైన ప్రజలు మీరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే క్రీస్తు కొరకు సాక్ష్యమించుటలో, క్రీస్తు కొరకు సాక్ష్యమించుటలో ధైర్యాన్ని కనపరచాలి. ప్రచురము చేయి నిమిత్తం మీరు ధైర్యాన్ని కనపరచాలి, ధైర్యాన్ని కనపరచాలి. పిలిచిన వాని గుణాతిశయములు, పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం. ఎంతమంది వాని గుణాతిశయములు, మనల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయవారుగా ఉన్నాము. ధైర్యంగా అంటే వెళ్ళి గొడవ పెట్టుకోమని కాదు, వాళ్ళతో వాదులాడమని కాదు, సువార్త ప్రకటించడానికి ధైర్యం కావాలి. ఏవైనా హింసలు అవమానాలు వస్తే అవి మామూలే, అనుభవించడమే. మొదటి విషయం ఈ మధ్యలో పెట్టాను, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చటలో ఎలా ఉండాలి, ధైర్యాన్ని కనపరచాలి. పేతురు గారు ఒకప్పుడు భయపడి ఉండొచ్చు, ధైర్యం లేని శిష్యుడిగా ప్రారంభంలో మిగిలిపోయినప్పటికీ తర్వాత మనం చూసినట్లయితే ధైర్యముగా క్రీస్తును గూర్చి ప్రకటించిన వాడుగా ఆయన ఉన్నాడు. ధైర్యముగా సువార్తను ప్రకటించి, ఇదిగో ప్రకటించొద్దు మీరు అని హెచ్చరించినా సరే ప్రకటిస్తూ బోధిస్తూ తనను పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేస్తూ ఒక మంచి శిష్యుడిగా తర్వాత మిగిలిపోయాడు. 2 కూడా చూద్దాం. ఇంకా శిష్యుడుగా ఉన్నటువంటి నువ్వు నేను, క్రైస్తవులు అనబడినటువంటి నువ్వు నేను ఇంకా ఏ విషయంలో ధైర్యం చూపించాలో ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. ఇదే పేతురు గారు రాసినటువంటి 2 మొదటి అధ్యాయం 19:21. ఇంకా దీనిలో 2 ఏంటంటే, శిష్యుడిగా ఉన్నటువంటి మనం అబద్ధ బోధకులను ఎదురించుటలో ధైర్యం చూపించాలి. అబద్ధ బోధకులు ఏది పడితే అది చెప్తా ఉంటే మౌనంగా ఉండటం కాదు, అబద్ధ బోధకులను, అబద్ధ బోధలను ఎదురించుటలో ధైర్యాన్ని చూపించాలి. చూడండి, పేతురు గారు రాసిన 2 పత్రిక 1 అధ్యాయం 19:20-21 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకట గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలను, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. లేఖనాన్ని నీ ఇష్టం వచ్చినట్లు పలకడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్లు వక్రీకరించడానికి వీల్లేదు, నీ అవసరానికి తగ్గట్టుగా చెప్పడానికి వీల్లేదు, మనుషుల అవసరానికి తగ్గినట్లుగా వివరించడానికి వీల్లేదు. ఎట్లా చెప్పాలి అంటే అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఎందుకంటే అది ఊహను బట్టి కలగలేదు, పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ బట్టి కలిగింది. పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపింపగా లేఖనం పుట్టింది. ఆయన రాయించాడు, పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కానీ చాలా మంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వక్రీకరింపచేస్తూ ఏర్పాటు చేయబడిన వారిని కూడా తొలగించే విధంగా వాక్యాన్ని వక్రీకరించి వారికి చెప్పి మార్గంలో నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితులను చూసి నువ్వు ఊరుకోవద్దు, నువ్వు జంకొద్దు, జడియొద్దు, వెనకడుగు వేయొద్దు. నువ్వు అబద్ధ బోధకులను ధైర్యముగా ఎదిరించు. నువ్వున్న సంఘంలోంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టు. దేవుని యొక్క స్థిరమైనటువంటి వాక్యాన్ని సంఘములో స్థిరపరచు. చీకట గల చోట్ల వెలుగును కలిగించు. నీవు చీకట గల చోట్ల వెలుగు ప్రకాశించినట్లుగా చేయి. నువ్వు అంతేగాని పిరిగితనంతో చూపించొద్దు, ధైర్యం లేనితనాన్ని చూపించొద్దు. ఈ విషయంలో నువ్వు పిరిగితనాన్ని చూపించినా, ధైర్యం లేనితనాన్ని చూపించినా, ప్రశ్నించే తత్వాన్ని చూపించకపోయినా అది సంఘ క్షేమాభివృద్ధిగా ప్రమాదం. సంఘం ప్రమాదంలో పడిపోద్ది, విశ్వాసులు ప్రమాదంలో పడిపోతారు. సంఘం చల్లాచెదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఒక శిష్యుడివని గుర్తించి, నువ్వు గుర్తిరిగి అబద్ధ బోధనలు ఖండించు. ఈ విషయంలో నువ్వు ధైర్యాన్ని చూపించు. రాత్రి దేవుని, ఈ ఉదయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. మొదట క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చిట్లో ధైర్యం చూపించాలని ఒక మాటను చదువుకున్నాం. రెండవది, ఇంకా ఇందులో ధైర్యం చూపించాలంటే అబద్ధ బోధనలు ఎదిరించడంలో ధైర్యం చూపించాలని మనం చదువుకున్నాం. మూడవ పాయింట్, శ్రమలను శోధనలను ఎదిరించట్లో ధైర్యాన్ని మనం కనబరచాలి. క్రైస్తవ్యంలో వస్తున్నటువంటి శ్రమలు, శోధనలు, వాటిని ఎదుర్కోవడంలో ధైర్యం కనపరచాలి. చూడండి, ఇదే మొదటి పేతురు పత్రిక 6-7 వచనాలు. ఇందువల్ల మీరు మిక్కిలిగా ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు తిరస్కరించిన పేతురు గారే, ఒకప్పుడు పిరికితనం చూపించిన పేతురు గారే, ఒకప్పుడు పారిపోయినటువంటి పేతురు గారే ఆయనే తన పత్రికల్లో మరలా సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం. అబద్ధ బోధనలు ఎదిరించడంలో ధైర్యం చూపించడం మనం చూస్తున్నాం. శోధనలను ఆ శ్రమలలో ఏ విధంగా వాటిని ఎదుర్కోవడంలో ధైర్యం చూపించాలో కూడా చూస్తున్నాం. ఏంటన్నాడు ఇప్పుడు మూడో పాయింట్, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క శిష్యులుగా మనం జీవిస్తున్నటువంటి సమయంలో మన జీవితాల్లో కొన్ని శ్రమలు కొన్ని శోధనలు రాక తప్పవు, వస్తాయి. అయితే అవి ప్రస్తుతం కొంచెం కాలమే కలుగుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని వాటికి జడవద్దు, వాటికి పారిపోవద్దు, వాటికి పిరిగితనాన్ని చూపించొద్దు, దేవుణ్ణి తిరస్కరించొద్దు, దేవుని మార్గం నుంచి వైదొలగొద్దు. ఆ శ్రమ కొంతకాలమే, ఆ కష్టం కొంతకాలమే, ఆ వేదన కొంతకాలమే, ఆ నింద కొంతకాలమే. నువ్వు భరించినట్లయితే, ధైర్యముగా దాన్ని ఎదుర్కొన్నట్లయితే, దాన్ని తీసుకున్నట్లయితే, అది కొంతకాలమే, కొంతకాలమే. చూడండి, ఇదే మొదటి యోహాను పత్రిక 4:18 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? 17వ వచనం కూడా చూడండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, 19వ వచనం చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, శ్రమలు అనుభవించేవారు, శోధనలు అనుభవించేవారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి, సృష్టికర్తకు మనం అప్పగించుకోవాలి. బాధలో కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, శ్రమలో కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, శోధనలో వేదనలో కూడా సత్ప్రవర్తన కలిగి మన ఆత్మను మన దేవునికి అప్పగించుకోవాలి, మన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. అంతే కదా, అంతేగాని శ్రమ వచ్చిందేది కదా అని చెప్పేసి శ్రమ నుండి పారిపోకూడదు, దేవునికి దూరమైపోకూడదు. వేదన వస్తుంది కదా అని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి తృణీకరించకూడదు, ధైర్యముగా ఎదుర్కోవాలి. క్రైస్తవుడిగా, క్రీస్తును ప్రేమిస్తున్నవాడుగా, క్రీస్తును వెంబడిస్తున్నవాడుగా, క్రీస్తు వల్ల రక్షణ పొందినవాడుగా నీ జీవితంలో కంపల్సరీగా ఈ మూడు అంశాలు ఉండాలి. ఈ మూడు అంశాలు ఉండాలి. ప్రప్రథమ అంశం ధైర్యముగా ఉండటానికి చూపించాలి, ధైర్యం చూపించాల్సినటువంటి మూడు విషయాల్లో క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చట్లో ధైర్యం తప్పనిసరిగా చూపించాలంతే. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో నువ్వు తప్పనిసరిగా ధైర్యం చూపించాల్సిందే. పిరికితనంతో నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు శిష్యుడు అనిపించుకో. సాక్ష్యం ఇవ్వకుండా పారిపోతే నువ్వు క్రైస్తవుడు అనిపించుకో. అందుకనే సాక్ష్యమిస్తున్నావా, ధైర్యముగా సాక్ష్యమిస్తున్నావా, లేదా ఆయన ఎవరో నేను ఎరుగును అంటున్నావా? అబద్ధ బోధనలు ఎదురించుటలో ధైర్యం చూపించమని దేవుని వాక్యం చెప్తుంది. ఏ పేతురు గారైతే ప్రప్రథమంగా తిరస్కరించాడో ఆయనే మరలా ఇదిగో ఆయన జీవితంలో ధైర్యాన్ని చూపిస్తూ ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. ఒక్క ప్రసంగానికి పిరిగివాడుగా, ధైర్యం లేనివాడుగా ఇప్పుడెలా అంటే, అవును ఇప్పుడు దేవుని యొద్ద నుండి కృప పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు, ఇక వెనుదిరుగు చూడట్లేదు, ఇక దేనికి భయపడట్లేదు, సాక్ష్యమిచ్చడంలో ధైర్యం చూపిస్తున్నాడు, అబద్ధ బోధనలు ఖండించడంలో ధైర్యం చూపిస్తున్నాడు. ఇది నీ జీవితంలో ఉందా? నీవు శిష్యుడివే అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మరి అదే రీతిలో శ్రమలలో శోధనలో, మూడవ పాయింట్ చెప్పుకున్నాం కదా, శ్రమలలో శోధనలో ధైర్యాన్ని చూపిస్తున్నామా? క్రీస్తు కొరకు ధైర్యాన్ని చూపిస్తున్నామా? చీకటి గల చోట్ల మనం ప్రకాశిస్తున్నామా? లేకపోతే వాళ్ళు కొడతారనో, తిడతారనో, వెలివేస్తారనో, మాట్లాడరనో, రాబోయేటువంటి శ్రమలను ముందుగా గుర్తించి వైదొలుగుతున్నావా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారే, ఆయనే ఈ లోకంలో అన్ని విషయాల్లో అవమానం, శోధన, శ్రమ, నింద ఆయనే పొందగలిగింది, ఆయనే అనుభవించగలిగింది, ఆయనే దాన్ని ఎదుర్కొని దాని మీద జయం పొందగలిగింది. నీకేమైంది, నాకేమైంది? అందుకే శ్రమను చూసి పారిపోవద్దు, వేదను చూసి పారిపోవద్దు, నిందగలిగిద్దని పారిపోవద్దు, నీ భక్తిని పక్కన పెట్టొద్దు, నీ విశ్వాసంలో వైదొలగొద్దు, దేవుని మార్గంలో నుంచి పక్కకు వెళ్ళొద్దు. ధైర్యముగా ఎదుర్కో. మనం ప్రారంభంలో పేతురు గారి జీవితాన్ని చూసినప్పుడు రెండు సందర్భాల్లో అక్కడ చిన్నది వచ్చి, ఒక చిన్న పిల్ల వచ్చి, ఇదిగో నువ్వు ఆ గలిలీయుడితో తిరిగావు కదా, ఇదిగో నువ్వు ఆ నజరేయుడని యేసుతో కలిసి తిరిగావు కదా, అక్కడ ఉన్న వారందరూ వచ్చి, అవును నువ్వు అతనితో తిరుగుతా ఉంటే నేను చూశాను, నీ మహా నోటి మాట, నువ్వు మాట్లాడే మాట స్థిరపరుస్తుంది, దానికి ఆ సూచనగా ఉంది అని అంటే, అమ్మో నాకు తెలియదు అని తిరస్కరించినటువంటి పేతురు, ఒట్టి పెట్టుకుంటూ తిరస్కరించినటువంటి పేతురు, శపించుకుంటూ తిరస్కరించినటువంటి పేతురు, ఆయన పత్రికలకు వచ్చేసరికే ధైర్యముగా ఏ విధంగా భక్తిని చూపిస్తున్నాడు చూడండి. ఒకప్పుడు నువ్వు కూడా అలా పిరిగితనంతో అంగీకరించలేదేమో, తిరస్కరించావేమో, ఒట్టి పెట్టుకున్నావేమో, కానీ ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు, ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు. పేతురు గారు ఏ విధంగా మరణించాడో తెలుసా? ఒకప్పుడు భయపడినటువంటి వ్యక్తి, ఒకప్పుడు సాక్ష్యం ఇవ్వనటువంటి వ్యక్తి, ఒకప్పుడు బహిరంగంగా అంగీకరించినటువంటి వ్యక్తి, క్రీస్తు కొరకు ఇదిగో నన్ను తలక్రిందులుగా సిలువేయండి, నన్ను చంపాలనుకుంటే చంపండి, అంతేగాని క్రీస్తు నిమిత్తం నేను సాక్ష్యం ఇవ్వకుండా నేను ఉండలేను, బహిరంగంగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా నేను జీవించలేను, ఆయన నిమిత్తం జరుగుతున్న దుర్బోధనలు ఖండించకుండా నేను ఉండలేను, ఇదిగో నాకు శ్రమ వస్తుందని, నింద వస్తుందని, నా ప్రాణం పోద్దని నేను ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా, ప్రభు యొక్క సువార్తను చెప్పకుండా నేను ఉండలేను, కావాలంటే మీరు నన్ను ఏమైనా చేసుకోండి, చంపేస్తారా చంపేసుకోండి, ఇదిగో కావాలంటే తలక్రిందులుగా సిలువేసి చంపేసేయండి, ఏం పర్లేదండి. ధైర్యముగా మరణమును హత్తుకున్నటువంటి వ్యక్తి, ధైర్యముగా శ్రమను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ ఉదయం నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? మన ప్రభువైన యేసు క్రీస్తును గుచ్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారే ఉండొద్దు అన్నటువంటి లేఖన భాగాన్ని మర్చిపోవద్దు. ఉదయం మర్చిపోవద్దు, దాన్ని పక్కన పెట్టొద్దు. నువ్వు ప్రభువును గుర్చి నీ జీవితంలో నువ్వు తప్పనిసరిగా ఈ మూడు విషయాలు కలిగి ఉండాలి, ధైర్యాన్ని చూపించాలి. అందుకనే ప్రారంభంలోనే మీకు మాట చూపించాను, పిరికితనము గలవారు రెండో మరణములో పాలు పంపులు పొందుతారు, మండుచున్న అగ్నిగంధకాల్లో వేయబడతారు. అందుకని క్రైస్తవులు ఎవరు? క్రీస్తును వెంబడిస్తున్న వారు ఎవరు? క్రీస్తును విశ్వసించిన వారు ఎవరు? పిరికితనం గలవారుగా ఉండడానికి వీల్లేదు. నిజమైన క్రైస్తవులు ఎవరు? పిరికితనం కలిగి ఉండరు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారన్న లేఖనాన్ని మర్చిపోవద్దు. దేవుడు తన నీతిని నీకు నాకు ఆపాదించాడు. మనం నీతిమంతులం. ఇప్పుడు నీతిమంతులు ధైర్యముగా సింహం వలె ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, పిరికితనంగా ఉండరు. పారిపోరు, వెనుతిరగరు, వెనుక చూడరు, మార్గము మళ్ళరు. ఈ ఉదయం ఒకసారి ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు ఏ విధంగా సాక్ష్యమిస్తున్నాయో, సాక్ష్యం ఇవ్వట్లేదో, మొహమాటంతో ఆగిపోతున్నాయో, పిరికితనంతో ఆగిపోతున్నాయో, ఒక్కసారి బేరీజు వేసుకుందాం. వాక్యపు వెలుగులో బేరీజు వేసుకుందాం. సువార్త ప్రకటించడంలో ధైర్యం చూపించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతమంది నీ కన్నుల ఎదుట కనబడట్లేదా? అనేకుల సాక్షుల సమూహం నీ కన్నుల ఎదుట కనపడట్లేదా? ఇంకా క్రైస్తవ్యంలో పిరిగితనాన్ని చూపిస్తావా? సాక్ష్యం ఇవ్వడంలో పిరిగితనాన్ని చూపిస్తావా? అబద్ధ బోధకులు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నా నువ్వింకా పిరిగితనాన్ని చూపిస్తావా? నిందొస్తే, అవమానం వస్తే ఇంకా పిరిగితనం చూపిస్తావా? ధైర్యముగా 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 ఖండించవు, ధైర్యముగా సాక్ష్యమివ్వవా? ధైర్యముగా హత్తుకొనవా? మరణాన్ని ఆలింగనాన్ని చేసుకునేటువంటి ధైర్యం క్రైస్తవుడికే ఉంది, మరెవ్వడికీ లేదు. ఎందుకంటే మరణము తర్వాత మరొక జీవితం, అది పునరుత్నం, అది నూతనమైనటువంటి ఆ జీవితం, దేవునితో శాశ్వతమైనటువంటి జీవితం, అది నిత్య జీవం, అది మన నిరీక్షణ. మనకి నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేనివాడైతే భయపడతాడు, నిరీక్షణ లేనివాడైతే వెనుదిరుగుతాడు, నిరీక్షణ లేనివాడైతే పిరికివాడుగా మారతాడు. కాని క్రైస్తవులకు నిరీక్షణ ఉంది, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో మనం పర్మినెంట్ కాదు, ఈ లోకపు నటన గతించుచున్నది, లోకపు నటన గతించుచున్నది. కొత్త భూమియు ఆకాశం మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ గ్రేట్ కమిషన్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే మనలో మొట్టమొదట పిరిగితనం లేకుండా ఉండాలి. పిరిగితనాన్ని తీసేయాలి. దేవుడు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, మొట్టమొదటి ఆయన ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అని గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే, దాన్ని చెయ్యాలంటే నీలో తిరిగితనం ఉండకూడదు. తిరిగితనం ఉంటే నువ్వు సర్వలోకానికి ఎక్కడికి వెళ్తావు? పక్కూరు కూడా వెళ్ళలేవు. తిరిగితనం గలవాడైతే ఒక్కను కూడా నువ్వు శిష్యుని చేయలేవు. నువ్వు సాక్ష్యం ఇస్తే కదా శిష్యుడయ్యేది, నువ్వు సాక్ష్యం ఇస్తే కదా వాళ్ళు అంగీకరించేది, నువ్వు కదిలి వెళితే కదా. కానీ పిరిగితనంతో ఆగిపోతున్నారు, మొహమాటంతో ఆగిపోతున్నారు, నిందలు వస్తాయన్న భయంతో ఆగిపోతున్నారు. సువార్త అక్కడే ఆగిపోతుంది. లేకపోతే ఇప్పటికే అనేకులు అనేకులు ప్రభు వైపు త్రిప్పబడాలి. ఇప్పటికే అనేక మందిని రక్షించిన వారి జాబితాలో నీ పేరు లిఖించబడాలి. ఇంకా లిఖించబడలేదంటే కారణం నాకెందుకులే, ఏమన్నా అనుకుంటారేమోలే, మనకంత ధైర్యం లేదులే, నేను నా ఒక్కడి నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నా కుటుంబం నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, పక్కల గురించి నాకెందుకులే. నో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. నువ్వే విధంగా రక్షింపబడ్డావో అలాగే ఇతరులు కూడా రక్షింపబడాలి, దానికి నువ్వే నలుపు కట్టుకో అన్నాడు. నీ పొరుగువాని నిమిత్తం నిన్ను ఉత్తరవాదిని చేస్తాను, వాడు రక్షింపకపోతే నిన్ను ప్రశ్నిస్తాను అన్నాడు. ఇంకా ఎంతకాలం పిరిగితనాన్ని చూపిస్తావు? ఇంకా ఎంతకాలం బహిరంగ సాక్ష్యం ఇవ్వకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం పారిపోతా ఉంటావు? ధైర్యముగా ధైర్యముగా సాక్ష్యం ఇవ్వడం నేర్చుకో. ధైర్యముగా బహిరంగంగా సొంత రక్షకుడిగా నీ ప్రభువుని ఒప్పుకో. అంగీకరించు, అబద్ధ బోధల్ని ఖండించు, నిందల్ని శ్రమల్ని అవమానాల్ని లెక్క చేయకు. వాడబారని కిరీటం, శాశ్వతమైన జీవితం నీ తల మీద కిరీటం, నీకు మంచి సింహాసనం, ఇవన్నీ నీ కొరకు నా కొరకు కాచుకొని ఉన్నాయి. ఎప్పుడు మంచి పోరాటం పోరాడి నా కుమారుడు వస్తాడా, నా కుమార్తె వస్తుందా, ఇదిగో వాళ్ళకి కిరీటం ఇద్దాం, వాళ్ళకి సింహాసనం ఇద్దామని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనమేమో బహిరంగంగా సాక్ష్యమివ్వలేని పరిస్థితులు, బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితులు, గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితులు, గ్రేట్ కమిషన్ నిమిత్తం మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు. ఇంకా ఎంతకాలం? ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యపు వెలుగులో మనందరినీ హెచ్చరిస్తుండగా, పేతురు గారి యొక్క జీవితంలో నుంచి మనతో మాట్లాడుతుండగా, ఒకప్పుడు పిరికివాడైనటువంటి పేతురు, ప్రప్రథమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రప్రథమ శిష్యుడు, బహిరంగ సాక్ష్యం ఇవ్వడంలో, అబద్ధ బోధలను ఖండించడంలో, శోధనల్ని శ్రమల్ని ఎదుర్కోవడంలో, ఆఖరికి మరణం కూడా లెక్క చేయకుండా తన మరణానికి అప్పగించుకుని ప్రభు కొరకు జీవించడంలో ఎంత తెగువ చూపించాడో, ఎంత ధైర్యం కనపరిచాడో. నువ్వు కూడా అంత ధైర్యాన్ని కనపరచాలి, నువ్వు కూడా అంత ధైర్యాన్ని కనపరచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అలా లేము. అందుకనే ఈరోజు దేవుడు మనల్ని పురుకొల్పాలని, రేపాలని, మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి నిత్య జీవానికి వారసులు చేయాలని ఈ ఉదయం మనల్ని హెచ్చరిస్తుండగా, సరిచేయాలనే ప్రయత్నం చేస్తుండగా, సరిదిద్దాలనే ప్రయత్నం ప్రభు చేస్తా ఉండగా, ఆయన అధికారాన్ని ఒప్పుకుందాం, ఆయన వాక్యాన్ని ఒప్పుకుందాం, ఆయనకు లొంగిపోదాం, ఆయనకు సరెండర్ అవుదాం, ఆయన సన్నిధిలో సాగిలిపడాయా, ఇక నుంచి పిరికివాడిగా కాదు ధైర్యముగా నిన్ను అంగీకరిస్తాను, బహిరంగ ఒప్పుకోలు చేస్తాను, బహిరంగంగా నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాను, బహిరంగంగా నీ సువార్తను ప్రకటిస్తాను, అబద్ధ బోధలను ఖండిస్తాను, శ్రమైనా నిందైనా హింసైనా ఖడ్గమైన రాళ్ళు రువ్విన మరణమే ఎదురైనా నిన్ను విడిచిపెట్టమయ్యా, నిన్ను హత్తుకుంటామయ్యా అని ప్రభువుకి మాటిద్దాం. ఆయన హత్తుకుందాం. అట్లాంటి కృప, అట్లాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని ఈ నా చిన్న వర్తమానాన్ని ఈనాడు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, ప్రైజ్ ద లార్డ్.